ఒకటి లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి, లేకపోతే మీరు నా మీద కోప్పడతారు. రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమి ఖేదభావన లేదు కదా, దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే, మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైందనుకోండి, మీకు ఉపనిషత్తు అర్థమైనట్టు. ఏమవుతుంది అంటే, ఈ కంసుడెవరు? క్రిందటి జన్మలో కాలనేమి. కాలనేమి అనగా ఏమి? నేమి అంటే ఇరుసు, కాలము అంటే చక్రము. కాలం ఎప్పుడు ఆగదు కదండి, వెళ్ళిపోతుంటుంది, అది కాలచక్రం. కాలచక్రం అంటారు ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా. ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు. ఈ ఇరుసు ఏమి అంటే, కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము. కామం అనగా అస్తమానం. నేను కామం అన్నప్పుడల్లా మీరు తుచ్చ కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. కామం అనగా కోరిక, అంతే, కోరిక. మీరు ఒక్క విషయం ఆలోచించండి, నేను ఎప్పుడో పుట్టాను, నేను ఇలాంటి హీనోపమానాలని సభలో ఉన్న ఎవరి మీద నేను ప్రయోగం చేయను, అందుకు నేను నా మీద పెట్టుకుంటుంటాను. అంత మాత్రం చేత వీటిటువంటి నీచుడని మీరు లోపల ఒక అభిప్రాయం పెంచుకోకండి. అది నేను ఎవరి మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత, నేను ఎప్పుడో పుట్టాను, పుట్టిన తరువాత నాకేం తెలియదు, నేను ఎక్కడో పడుకుని ఉండుంటాను, బహుశా కొంచెం పెద్దవాడిని అయ్యాను. నా మొదటి కోరిక ఏమి, ఎప్పుడూ మా అమ్మ గుండెల మీద పడుకోవాలి అని అయి ఉంటుంది. ఎందుకంటే అది భయాన్ని పోగొట్టే స్థానం. అమ్మ ఒళ్ళో ఉన్నా అమ్మ గుండెల మీద ఉన్నా అస్సలు భయం ఉండదు. ఎంత గొప్పవాళ్ళు ఎత్తుకొనివ్వండి, అమ్మ లోపల కడుతుంటే అమ్మా అని చేతులు వేసేస్తాం. ఎందుకంటే అది భయరహిత స్థానము. కాబట్టి మొదటి కోరిక ఏమి, అమ్మతో ఉండుట. తర్వాత అమ్మ ఎవరిని చూపించింది, నాన్నగారిని చూపించింది. ఇప్పుడు ఏమిటి కోరిక, నాన్నగారి సైకిల్ ఎక్కడం, నాన్నగారితో వెళ్ళడం, నాన్నగారి కాళ్ళట్టుకోవడం, నాన్నగారితో ఆడుకోవడం, నాన్నగారు హార్మోనియం వాయిస్తో పాట పాడుతుంటే పక్కన కూర్చుని వినడం, నాన్నగారు శంకర శతకంలో పద్యాలు రాసుకుంటుంటే పక్కన కూర్చుని చూస్తుండడం, నాన్నగారు ఆసువుగా శంకరుడి మీద పద్యాలు చెప్తుంటే విని పొంగిపోతుండడం, అది ఒకనాడు కోరిక. ఆ తరువాత ఏమైనది, ఏదో చదువుకోవాలని కోరిక. ఆ తర్వాత ఏమైంది, ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కోరిక. తర్వాత ఏమైంది, ఓ ఇద్దరు పిల్లలు పుడితే బాగుండు, అది ఓ కొడుకు కూతురు అయితే బాగుండు, పుట్టారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు బాగా యోగ్యులైతే బాగుండు. ఆ తర్వాత ఏమైంది, ఆ కొడుకు ఏదో ఇంజనీర్ అయితే బాగుండు, వాడు అవుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది, వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండు, వస్తుంది. వాడికి నెలకి నేను గంటసేపు లెక్క పెట్టేంత డబ్బు జీతంగా వస్తే బాగుండు, వస్తుంది. నా కూతురుకు ఓ మంచి సంబంధం వస్తే బాగుండు, దాన్ని కడుపులో పెట్టుకునే అత్తారు వస్తే బాగుండు, వచ్చారు. పెళ్ళయింది, దాని కడుపున మంచి పిల్లలు పుట్టారు, వాడికి పిల్లలు పుట్టారు, అయితే నేనేమవుతున్నాను? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ కోరికల రూపంలో నా జీవిత కాలము వెళ్ళిపోతుంది కదా. ఈ కోరికలు కనపడుతున్నాయి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అని ఎవరైనా అడిగారనుకోండి, ఏమి సాధించారు మీరు, ఇలా చెయ్యేసుకు చెప్పండి నాకన్నారనుకోండి. పుట్టానండి, పెరిగానండి, ఒక ఆవిడ్ని పెళ్ళాడానండి, ఇద్దరు పిల్లల్ని కన్నానండి, వాళ్ళు చదువుకుంటున్నారండి, ఏదో ఇప్పటికి ఇన్ని లక్షలు సంపాదించానండి ఎఫ్సీఐలో పనిచేసి, అందులో ఇంత తినేశానండి కడుపుకి, ఏదో ఇంత బ్యాంకులో వేశాను, ఓ ఇల్లు కట్టాను, ఈ మధ్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశాను, ఇంతకు మించి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మీకున్న కోరికలు తీరితే సుఖములుగా, తీరని కోరికలైతే దుఃఖములుగా. ఏదో నేను డాక్టర్ అవుదాం అనుకున్నానండి, అవలేకపోయాను, అందుకు ఏడుస్తుంటాను అప్పుడప్పుడు. అసలు ఆ కోరికుంటే, నేను ఉదాహరణకు చెప్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, జీవితం అనగా తీరిన కోరికల వలన కలిగినటువంటి సుఖము ప్లస్ తీరని కోరికల వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు ఇన్ని సంవత్సరముల నీ జీవితము కదా. కాబట్టి కామమే ఇరుసు, కాలమే పరువు. అయిపోయింది, పడిపోయిన శరీరం ఏం చేసావు అని ఒకడు అడుగుతాడు తర్వాత. వాడికి జవాబుదారి, వాడు అడుగుతాడు, నీకు ఇచ్చా మనుష్య శరీరం, నీకేదో 80 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చా, రోజు పూజ గదిలో 8 నిమిషాలు కూర్చునేవాడివి, 8 నిమిషాల్లో 7 నిమిషాలు మళ్ళీ ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర తిరిగేవాడివి, మనస్సుతో 1 నిమిషమే నా దగ్గర ఉండేవాడివి. కాబట్టి 80 సంవత్సరాల జీవితంలో నువ్వు ఊళ్ళెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎగ్గొట్టేసిన పూజలు తీసేస్తే నువ్వు 80 ఏళ్ల జీవితంలో నిక్కచ్చిగా చేసిన పూజ 40 నిమిషాలు. నీకు ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ మనుష్య జన్మ అంటే, ఏం చెప్పని జవాబు. కాబట్టి ఏమైంది అంటే, కాలము కోరిక రూపములో పోయినది. కాబట్టి ఆ నేమి ఇరుసు కామమే కంసుడు ఇప్పుడు ఎలా వచ్చాడు, కంసుడిగా వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, అదే అలవాటు ఆయనకి. లోపల ఉన్నవాడెవరు, దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ. ఎవరా దేవకీ వసుదేవులు? వసుహు కూర్చున్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీవారస్సుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇవాళ మా ఆఫీసులో మా స్నేహితుడు అన్నాడు, ఏమిటా బాబు ఏం చెప్పినా మళ్ళీ ఆఖరణ ఒకసారి ఇలా ఇక్కడే ఉందంటావు, నీతో ఇదో గొడవన్నాడు. అలాగా ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే ఆయన భార్య దేవకి, దేవకి అంటే దివ్, దివ్ అంటే ప్రకాశము. ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి, జ్ఞానము అది తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము, ప్రకాశించడమే దేవకీ వసుదేవులు. ఉన్నది ఇది, ఇది ఉంటే నడుపుతున్నవాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు. కోరిక నడుపుతోంది కంసుడు, మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది. ఈ రథాన్ని, ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు, ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది. తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది. ఎవరి అశరీరవాణి? వేదం చెప్పింది. ఏమని చెప్పింది వేదం? నువ్వు అష్టాంగ యోగంలో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది, ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. అప్పుడు నీ రూపం అది, నువ్వు ఆత్మ. ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది, ఈ కంసుడు ఉండడు. అందుకని 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది. వాడు ఉలిక్కి పడ్డాడు. ఈశ్వరుడు మరుగవాలి, తాను ఉండాలనుకుంటాడు. భగవంతుడి వైపుకి నడవనివ్వదు కోరిక. కాబట్టి ఏం చేస్తాడు, శివరాత్రి నాడు ఉదయం 8 అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని లోపల మనం అందరం అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేసుకుని 12 ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6 వచ్చి 12 వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి. అబ్బాయి ఎందుకండి బాబు, ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది ఇంట్లో శివశివ అనుకుంటే చాలదు ఏంటండి అంటాడు. మిగిలిన టైం ఏం చేస్తావు? టీవీ చూడాలి. అందుకు ఇదంతా 3 శివశివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం. కాబట్టి ఏమైంది, కంసుడు నడుపుతూ ఉంటాడు, దేవకీ వసుదేవుల్ని గుప్తం చేస్తాడు. వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, చంపేస్తానంటుంటాడు. ఈ రహస్యం తెలియకూడదు, తెలియనివ్వకో, చంపేస్తాను 8వ గర్భం. నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వైపుకి నడవడానికి వీల్లేదు, భగ్నం చేస్తాడు ధ్యానాన్ని. అందుకుని చంపుతానంటుంటాడు. ఇదే అశరీరావాణి పలకడం, కంసుని రథాన్ని నడపడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అయితే అటువైపుకి వెళ్ళేవాడు వెళ్లకుండా మాంతాడా? ఎన్ని చట్రాలు బిగించినా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైంది, దేవకీదేవిని కారాగారమునందు ఉంచాడు. ఇప్పుడు బాహ్యములోనికి రండి. కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు. దేవకీదేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి ఎవరొచ్చి నిలబడ్డారో తెలుసా అండి? 33 మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు. వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు. ఇది గర్భశుద్ధి అంటే. ఏమి గర్భమా గర్భం, ఏమి అదృష్టమా తల్లిది, ఈ అదృష్టం ఎందుకు పొందిందో ఎదరవిందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర నీవు సత్యము, మొదటి మాట చెప్పారు. సత్యం అంటే మారనిది, ఎప్పుడూ ఉండునది. మరి ఇవాళ నువ్వు కడుపులోకి ఎందుకు వెళ్ళావు? ఇది నీ లీల. నువ్వు కోరుకుంటే అలా కనపడుతుంటావు, ఓ తల్లి కడుపున పుట్టినట్టుంటావు. కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి, మార్పు ఉన్నవాడిగా కనపడుతున్నావు. మాకో మార్పులున్నాయి చేసిన కర్మ వల్ల. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. మేము నిత్యులము కావాలంటే ఎప్పుడూ ఉండని వాళ్ళమని మాకు భయం. అమ్మో ఉంటామా, ఊడిపోతామో, ఉంటామో, ఊడిపోతామో అంటుంటాడు అస్తమానమును. అందుకని ఏమిటి భయం, ఉండం ఉండం ఉండమని కాదు. ఈ ఆత్మ నేను, నేను ఎక్కడికెడతాను, ఎప్పుడూ ఉంటాను అనే స్థితి రావాలంటే, స్వస్వరూపము భాషించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. అలా రాకుండా నువ్వేం చేసావో తెలుసా? ఓ పెద్ద చెట్టు పాతావు. ఆ చెట్టు ఏమిటో తెలుసా? సంసార వృక్షము. ఈ సంసార వృక్షమునకు నీవే ఆలంబనము. నీవు ఉండబట్టి ఈ సంసార వృక్షం ఉంది. నువ్వు లేకపోతే వృక్షం ఎక్కడుంది? దీనికి 2 ఫలములు, సుఖము దుఃఖము. దీనికి 3 రసములు, సత్వ రజస్తమో గుణములు. 4 వేర్లు, ధర్మార్థ కామ మోక్షములు. దీనికి 5 రకములైనటువంటి విధానములు, శబ్ద స్పర్శ రస రూప గంధములు. దీనికి 6 ఊడలు, ఆ 6 ఊడలే కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. 7 రకములైన పొరలు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ. దీనికి 8 కొమ్మలు ఈ చెట్టుకి. ఇవే 2 చేతులు, 2 కాళ్ళు, 4 ఐదు నోరు, ఆరు ఆరు కంఠము, ఏడు హృదయము, ఎనిమిది ఉదరము. ఈ ఎనిమిది కలిపి ఎనిమిది కొమ్మలు. ఈ చెట్టుకి తొమ్మిది తొర్రలు, రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, ఆరు నోరు, ఏడు మలద్వారం, ఎనిమిది మూత్రద్వారము, తొమ్మిది. తొమ్మిది తొర్రలున్న చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో పది వాయువులు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు. ఈశ్వర ఆయుధి నువ్వు సృష్టించిన చెట్టు. దీని ఎందు లంపటమునందు పడున్నారు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ. దీని మీద రెండు పిట్టలున్నాయి. ఒక పిట్ట ఎప్పుడూ ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది, ఓ పిట్ట ఎప్పుడూ తిని ఏడుస్తుంటుంది. ఏమిటా పిట్ట అంటే, ఒకటి ఆత్మ. ఆత్మయే జీవుడు, జీవుడు అన్నవాడే ఆత్మ. కానీ అందులోంచి ప్రతిబింబంలా బయటికి వచ్చి నేను జీవుడనని తిని ఏడుస్తుంటాడు. తినక సంతోషంగా ఉంటాడు పరమాత్మ. ఆయన ఎప్పుడూ ఆనందమే, ఆ పరమాత్మ సాక్షిగా ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇది అసలు స్వరూపం. నీవు అనేక శరీరములను తీసుకున్నావు. ఏ శరీరము తీసుకుని నువ్వు వచ్చినా, నువ్వు వచ్చినది మాత్రము లోకమును రక్షించడానికే వచ్చావు. అటువంటి మహానుభావుడివి నువ్వు అని వాళ్ళు అన్నారు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు మహానుభావ. అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేరు. ఒక ఈశ్వరుడే లోక కళ్యాణం చెయ్యడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పావులు మెళ్ళో వేసుకొని, ఓసారి నాలుగు ముఖాలతో, ఒకసారి ఏంటి శేషతల్పం మీద పడుకొని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అంటే, మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు. ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులయును నీవేయండ్రు. మాయ కమ్మేసిన వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే ఉన్నాడంటాడు, మిగిలినవి భగవంతుని యొక్క రూపాలు కావంటాడు. అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు. మాయ నీ అనుగ్రహంతో వదిలినవాడు ఆయీశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అనగలుగుతాడు. కాబట్టి ఈశ్వర అనువ జ్ఞానం ఇవ్వాలి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, నువ్వు నోరిచ్చి నీ నామము చెబితే గట్టెక్కిస్తానంటే నీ నామం చెప్పడం కూడా కొందరికి బరువే. ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలైపోతుంటారు. సరికదా, నీ నామాన్ని విమర్శిస్తారు, నీ కథల్ని విమర్శిస్తారు నువ్వు ఇచ్చిన నోటితో. ఎంత ఆశ్చర్యమో చూడు. చెప్పడం చెప్పేస్తున్నారు, విమర్శించడం విమర్శిస్తున్నారు, అధోగతుల పాలైపోయాక తెలుసుకుంటారు ఏమైపోయారు. ఇది దుర్వినియోగం చేస్తున్నారు. లోకం ఇలా నడుస్తోంది. కానీ మాయందు అనుగ్రహించి మహానుభావ, ముచ్చిరియున్నది లోకము నిచ్చలుకం సాధి కలులు నిర్దయులేచన్ మచ్చిక కావవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలిపుకుందా. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైనటువంటి వాళ్ళని నిగ్రహిస్తున్నారు. కాబట్టి స్వామి, నువ్వు అమ్మ గర్భంలోంచి బయటికి రావలసింది ముకుందా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఎందుచేత, అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి, ఆవిడికి తొమ్మిదో నెల వచ్చేసింది, స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం. అందుచేత తిరుగుచు, కుడుచుచు, త్రాగుచు, ఆఖరికి ఏం చేస్తున్నా సరే అరుగుచు కూర్చుండి లేచున అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. ఎంత చిత్రమో చూడండి. కంసుడికి కూడా జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసుడికి కూడా కనపడుతోంది. అందుకే అన్నాడు నారదుడు ధర్మరాజు గారితో, వైరంతో కూడా పొందుతున్నారు ఈశ్వరుణ్ణి అన్నాడు. తిరుగుచు, కుడుచుచు, రాలుచు, అరుగుచు, కూర్చుండి లేచు అనవరతమున్ అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. తిరుగుతూ ఉంటాడు. అమ్మో ఇంకొచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏమో ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో. తాగుతూ ఉంటాడు గ్లాస్. అప్పుడైతే భయం, వచ్చేసాడేమో ఏ రూపంలోనో, ఎక్కడో ఎవరో స్వామి అంటారు, అమ్మో వచ్చేసాడేమో అని భయం. ఉలిక్కి పడుతుంటాడు, వాసన చూస్తుంటాడు, ఏమో వాసనారూపంగా ఎందుకు రాకూడదు. ఇంతకుముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని వాళ్ళందరినీ చిత్రంగా చంపాడు. హిరణ్యకశిపు ప్రాంతం, హిరణ్యకశిపు ఉపాఖ్యానానికి సంబంధించిన రహస్యం ఎక్కడ చెప్పాడో తెలుసా అండి ఆయన? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మీ తాతోడు ఉండేవాడయ్యా, వాడు నా కోసం వెతికాడు నన్ను చంపుదామని, వైకుంఠానికి వచ్చాడో సార్ నా కోసం, నేనేం చేశానో తెలుసా, వాడి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళి వాడి గుండెల్లో కూర్చున్నాను, వాడు బయటంతా వెతికాడు, వాళ్ళలోనే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు, వెర్రాడు, ఆఖరికి ఇందులోంచి వచ్చి స్తంభంలోకి వచ్చి, స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిని చంపేశానన్నాడు. అందుకని నీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కారులే అన్నాడు బలిచక్రవర్తితో. కాబట్టి ఎక్కడుంటాడు, ఇక్కడే ఉంటాడు ఈశ్వరుడు. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికెళ్ళడం మనకి తెలియదు, బయట తిరగడం తప్ప. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏది చేస్తున్నా అమ్మ వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, ఇదే బెంగ. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. హరితలచి తలచి జగమ హరిమయము గచూచ కంసుడారనియలుకన్. నిజంగా కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. మీకు ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ. ఏమిటో తెలుసా అండి, శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు ఎక్కెట్టండి, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం. ఏమిటి చిత్రం, 6 నెలలు కరచరణాదులున్నవాడి పూజ చేస్తే ఆకారము ఉన్నదా ఆకారము లేదా అన్న లింగస్వరూపము జ్యోతిర్లింగమై భాసిస్తుంది. అలా ఎలా వస్తుందో రేపు మహాశివరాత్రి నాటి సాయంకాలం ఉపన్యాసంలో చెప్తా. మహాశివరాత్రి నాడు లింగోద్భవం అంటే ఏమిటో అర్ధరాత్రి 12 గంటలకి ఖచ్చితంగా 6 నెలలకి లింగోద్భవం. ఎక్కడ శివకేశవ భేదాలు ఉన్నాయండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనుష్యుణ్ణి ఉద్ధరించడానికి ఈశ్వరుడి యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది. ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒకరోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాను అసలు, గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు, లోపల ఉన్నవాడు ఎవరండి, మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది, ఇంత పరాక్రమవంతుణ్ణి, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు, భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు, వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే, ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ జలధర దేహునా జాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. మా గోపాలకృష్ణ గారికి ఎంత సంతోషం. నీరాజనం తీసుకోండమ్మా. కృష్ణ జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంక ఇవాళ నుంచి. అందుకని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు. పోతన గారికి సీసం అలా పడింది ఆ పద్యం. ఇదేంటి, 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో, మంచి నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల ఎందు ప్రకాశిస్తుండగా, మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభమనేటటువంటి రత్నాన్ని ధరించి, శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాణ్ణి చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి, పోతనగారు దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘంటంగా జరిగింది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పొంగిపోయాట పిల్లాన్ని చూసి. పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి. నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని, స్నానము చేయక రామిని ఆనందరసాబ్ధిమగ్నుండై ధేనువులను పదివేలను విప్రులకును మానసికముగా ధారవోసమరియిచ్చుటకున్. వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనందరూపుడు, ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు. ఆ పిల్లవాడిని చూసి అన్నాడు, ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతు నపరాధీను ని మాయా దూరుని శూనినిగా కంటి ఇట్టి చొజ్జము కలదే. ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో, అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధుపురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా, ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయం. కన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నీ నీయందున్నాయి, అన్నీ నీయందున్నవాడివి, నీవు నాయందు కొడుకుగా పుట్టావు, ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి, నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేమపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఎంత దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభవమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య, నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి. మీ ఇద్దరూ 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, మీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణికి పృష్ణి గర్భుడిగా పుట్టాను, రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను, ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది, అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం. ఆయన గురించి చెప్పుకు వింటే చాలు, ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. జన్మిస్తే చిత్రం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు. నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి, కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతనగారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులు ఉన్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి ఊడిపోయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్యద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది. గాఢాంధకారం, శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కుయ్ అనలేదు, కయ్ అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ యమున దారిచ్చేసింది. మళ్ళీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తను వచ్చి ఇలా కూర్చున్నాడు. ఇన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు. అలాగే ఉండిపోయి అన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు తగులుకోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు చూశాడు. ఒక నవ్వు నవ్వి పదముల సంఖ్యలని డుకొని మదితల సూరసుతుడు ముందరివోలెన్ గుదురుకల రీతి దేహము కదలించుతు నూర కుండె గురువర తంబున్. ఉపనిషత్ రహస్యం చెప్పేశారు. ఇక్కడ ఏమైంది అంటే కృష్ణ పరమాత్మని ఇక్కడ ధరించాడు అంటే లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు వసుదేవుడు. తెలుసుకోగానే భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా చీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ హృదయ గ్రంథి విడిపోయింది, ఆ గొలుసులు ఊడిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న కర్మబంధములు తెగిపోయాయి, సంశయాలు తొలగిపోయాయి. బయటికెడుతుంటే అవివేకమన్న మబ్బులు, అజ్ఞానమన్న చీకటి పట్టి ఉంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి వర్షములు పడుతున్నాయి. పరమభక్తుడైన వాడికి ఇవి ఇబ్బంది పెట్టవు. అందుకని శేషుడు పడగబట్టాడు. జ్ఞానము కలగడానికి ముందు విశేషమైన భక్తి కలుగుతుంది. రమణ మహర్షికి ఆత్మతత్వం తెలియడానికి ముందు పెరియ పురాణం చదివి అపారమైన భక్తి అరుణాచలం మీద కలిగినట్టు. ఇప్పుడు బయలుదేరాడు. యమున దారిచ్చింది. యమున దారివ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున, ఇద్దరూ ఆగరు. యమున కాలస్వరూపం, ప్రవహించి వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలం వెళ్ళిపోతుంది, ఎవరి కోసం ఆగదు. నేను భాగవతం వినలేనండి, అదేం ఆగదు, వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. వెళ్ళిపోతున్న కాలంలో ఎవడెప్పుడు పడిపోవాలో యముడికి తెలుసు, ఆయన తీసేస్తాడు. ఆయన ఆగడు, కాలస్వరూపంలో సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే సూర్య కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఇట్లాంటి యమధర్మరాజు కాలము దారిచ్చాయి అంటే కాలమునకు వశుడు కాడు అంటే మృత్యువు లేదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ మీరు చచ్చిపోతారని మాకు భయంగా ఉంది అంటే ఆయన నవ్వి నాకు చావెక్కడుంది,
నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి, మీరు వెళ్ళిపోతారేమో అనేవారు. మీరు వెళ్ళిపోతారేమో అంటే నేను వెళ్ళడానికి చోటు ఎక్కడుంది, నేను అంతటా పరివ్యాప్తము చెందిన ఆత్మస్వరూపుడను అనేవారు ఆయన. ఈ ఆత్మస్థితి పొందిన వాడికి శరీరము పడిపోవడం గురించి బెంగ ఉండదు, ఇది పంచభూతాలు వెళ్ళిపోతాయి, ఆత్మ ఇలాగే ఉంటుంది నమ్మారు. ఆత్మగా ఉండిపోయారు, ఆత్మగా అరుణాచలమునంద జ్యోతి రూపముగా. అదే ఇందాక చెప్పినటువంటి దేవకీ వసుదేవులు అరుణాచలం కొండలో కలిసిపోయారు. కానీ దేహము పడిపోయేంత వరకు జ్ఞాని రోగము దీనికి వస్తే సాక్షిగా ఉంటాడు. మనం రోగం వస్తే దాంతో తాదాత్మ్యత చెందుతాం, దాన్ని కూడా సాక్షిగా గమనిస్తాడు, ఆ రోగాన్ని కూడా సాక్షిగా ఉంటాడు తనంత తాను శరీరం పడిపోయే వరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా, అందరిలాగే ఆయన తిరుగుతారు, అందరిలాగే ఆయన ఓ కర్రట్టుకుంటారు, ఓ గోజీ పెట్టుకుంటారు, తిరుగుతూ ఉంటారు. ఆయన ఉన్నట్టా లేనట్టా అంటే ప్రారంభమైపోయేంతవరకు ఈ శరీరం వచ్చేసింది కాబట్టి అది పడిపోయే వరకు శరీరం ఉంటుంది. కాబట్టి తగిలించుకున్న బంధనాలు ఇవి ఆ ఉండడం. అంతేకాని అవి తగులుకున్న బంధనాలు కావు, తగులుకున్న బంధనాలు మనవి, మనకి రాదు విడిపించుకోవడం. తగిలించుకున్న బంధనాలు జ్ఞానివి, అందుకని ఆయన తగిలించుకుని పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టున్నాడు. ఎవ్వరికీ తెలియదు, అతను ఒకసారి గుండెల మీద పెట్టుకుని యమునని దాటి వెనక్కి వచ్చాడు. అందుకే ఆడపిల్ల నొదలమని వసుదేవుడు ఏడవడు, దేవకి ఏడుస్తుంది. కాబట్టి ఇంకా మోహం ఎవరిని పట్టింది అంటే విష్ణుమాయ దేవకి యందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసుడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఈ ఆడపిల్ల ఏడ్చింది, ఏడిస్తే వీళ్ళందరూ లేచారు. ఇది వీళ్ళ ప్రజ్ఞ అనుకుంటున్నారు, ఇది విచిత్రం. వీళ్ళు లేచి అమ్మ పిల్ల పుట్టిందిరా అన్నారు. ముందేం చూశారు, తాళం కప్పల మీద రాజముద్ర చూశారు ఉన్నది. కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మదర్శనమైన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు. రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత నల్లట ఆయన తెల్లగా అయిపోవడమో, తెల్లట ఆయన ఆకుపచ్చగా అయిపోవడమో అలా ఏమి ఉండదు. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటారు, కానీ లోపల మాత్రమే తెలుస్తుంది వారికి. కాబట్టి బయట నుంచి చూసేవాడికి ఏమైనా తెలుస్తుందా, అనుమానమే మిగులుతుంది అంతే. ఆత్మదర్శనం అయిందా అండి నిజంగానో అని అనుమానం. కాబట్టి ఏమవుతుంది అంటే ఆ మహానుభావుడు అలా కూర్చుని ఉన్నాడు. వీళ్ళు ఏడుపు విని పరిగెత్తుకుంటూ కంసుడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే వాడు నిద్రపోతున్నవాడు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకొచ్చాడు, వచ్చి తాళాలు తీశాడు. తీస్తే పాపం పిచ్చి తల్లి కదా దేవకీదేవి, ఈ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆవిడ విష్ణు మాయ కప్పేసింది. ఈ ఆడపిల్ల తన పిల్లే, తనే రక్షించుకోవాలనుకుంటోంది అనుకుని అన్నగారికి కనపడకుండా పమిటలో పెట్టేసుకుంది ఆ పిల్లని. పెట్టేసుకుని గుండెలకి దగ్గరగా హత్తేసుకుని అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా దగ్గరికి పెట్టేసుకుని కాళ్ళు పైకెత్తేసి ఏడుస్తోంది. ఏమని అంటే అది పోతనగారికే చెల్లింది ఆ దర్శనం. అన్న శమింపు మన్న తగ దల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. ఒకటికి పది మాటలు అనయ 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 అంటుంది వాడి మనసు కరుగుతుందని. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు అనయా, ఇది ఏంటి మేనల్లుడు కాడనయా, చంపేయడానికి మేనకోడలన్నయా, నన్ను నమ్మన్నయా, ఏడుగురిని చంపేశావన్నయా, ఇప్పుడు ఒక ఆరుగురిని చంపేశావు, ఏడోది గర్భస్రావం అయిపోయింది, ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు కోడలు, నువ్వు మన్నన చెయ్యాలన్నయ్యా, మహాత్ములు పోవుత్రోవ పోవన్న పసిపిల్ల ఆడదాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోకన్నయ్యా, విడిచిపెట్టన్నయ్యా, ఈ పిల్లనైనా బతకని అన్నయ్యా అని చెప్పి పాపం ఏడుస్తోంది. ఏడుస్తూ ఇంతమందిని చంపేశావు కదా, కనీసం నాకు పుత్రుడు నీ బ్రతుకు నకు ను శత్రుండని వింటి కాన సమయింపతగున్ పుత్రులకు నోచన ఇది ని పుత్రీదానంబు చేసి పుణ్యము కనవే. అన్నయ్య కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారని చంపేశావు, నేనేమనలేదు, ఇది ఆడపిల్ల, నేను నా కూతురు దక్కిందని నేను అనుకోను, మా అన్నయ్య నాకు పుత్రిక దానం చేశాడని చెప్పుకు బతుకుతానన్నయ్య, వదిలేయన్నయ్య, ఆడపిల్లను వదిలేయన్నయ్య అని ఏడుస్తోంది. కళ్ళకి కట్టించి క్యాన్వాస్ మీద గీశారండి అక్షరాలతో పోతనగారు, అది ఆయన రచనా ప్రౌఢిమ. వీడు మహోగ్రతతో సోదరిని నిందించాడు, నిందించి అటువితికి ఇటువితికి ఆ పసిపిల్ల యొక్క రెండు కాళ్ళు పట్టుకుని లాగేశాడు, లాగేసి గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి బండకేసి కొట్టాడు. కొడితే ఈ పిల్ల బండకి తగలడం మాని పైకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి.
వెళ్ళిపోయి దివ్యమైనటువంటి రథమునందు ఆరూఢి అయి అక్కడ కూర్చునుంది. అటు నుంచి విమానాల్లో ఇంతమంది దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు, నిన్ను 14 నామాలతో పిలుస్తారు, దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. భాగవతాంతర్గతంగా ఈ 14 నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచిచే లగ్గుచు, అలాంటి వాళ్ళకి, నిన్ను చూసిన వాళ్ళకి, నామం విన్న వాళ్ళకి, పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడున్నా నీకు రక్షించడం తప్ప ఇంకోటి తెలియదు, అలా రక్ష చేస్తావన్నావు అన్నారు. అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది, తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి శిరోజిదియు బీరమే రలమీద నన్నొంపితివి. ఒరి దుర్మార్గుడా, పిల్లలందరినీ తీసుకుని రాళ్ళకేసి కొట్టి చంపావు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు, నా సరసంజ నుంచి నిన్ను చంపెడి వీరుడొక్కడు ప్రవృద్ధిని పొందేటివాడు దుర్మతి, నాతో పాటు పుట్టి నిన్ను చంపేటటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చచ్చిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. ఈశ్వరుడిది నిర్భయత్వం, మరణం కోసం భయపడుతూ ఎంతకాలం సత్యాన్ని తెలుసుకో, ఎప్పటికి సత్యం తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడిలో ఉన్న గమ్మత్తు చూడండి, ఆయన పరిగెత్తుకుంటూ దేవకి వసుదేవుల దగ్గరికి వచ్చాడు. వచ్చి చూసావా బావా ఆశ్చర్యం, నువ్వేమంటావు, రేపు పొద్దున్న నీ 6 పిల్లల్ని నేను చంపేశానంటావు, నేనా చంపినవాణ్ణి? ఆ రోజు నువ్వు చెప్పావే ఎవరి కర్మ వారికి తీసుకొస్తా, ఆ 6 పిల్లల కర్మ ఉంది, నా దురదృష్టం ఏమిటంటే వాళ్ళ మరణానికి నేను హేతు అయ్యాను. నిజంగా నేను చంపగలిగిన వాడిని అయితే బావా, నేను ఇలా గిర్రం తిప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలి కదా, మరి ఈ పిల్ల చూడు ఎగిరిపోయింది, పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట, అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను, బావా ఏమనుకోకే నన్ను క్షమించే అంటున్నాడు. కానీ మనసులో అనుమానమే. తొట్టు పడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి, బావా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు అని చెప్పి పంపించేశాడు. వాళ్ళని పంపించేస్తే అవతల నందవ్రజంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. అక్కడ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ తెలివొచ్చింది. ఒక్కసారి తెలివొచ్చి వాళ్ళు లేచి చూశారు. చూసి ఆ ఏమిట్రా పిల్లాడు పుట్టాడు అనుకున్నారు. ఆ పిల్లవాడేమీ ఏడవలేదు. కానీ పొంగిపోయింది యశోద, ఎంత అదృష్టం, ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు అనుకుంది. ఈ వార్త నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమసాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు. మధురలో ఉన్నవాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు రాజస గుణంతో ఉంటారు, మధుర మధురంగా తిప్పుతుంది మనస్సు. అందుకని మధురకి కంసుడు నాయకత్వం ఉన్నంతసేపు ఆ మధుర మనమెవ్వరం వెళ్ళి నిలబడే మధురగా ఉండదు. నందవ్రజం భగవద్భక్తులతో నిండి ఉంటుంది, గోవులతోటిని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి అమాయకత్వం ఏమీ తెలియదు. వాళ్ళు పొంగిపోయారు. ఏమని, ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలా రవీనులరా మన యశోద చిన్ని మగవాని కనన్నట చూచివత్తమమ్మ సుధతులారా చక్కనివాడు చిక్కినాడు నల్లనివాడు దక్కినాడు ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో అంటారు వాళ్ళు. ఈ గోపకాంతలకి సంతోషం, ఇన్నాళ్ళకి మళ్ళీ మనం విన్నాం ఎప్పటినుంచో కొడుకులేరు అని బెంగ పెట్టుకుంది యశోద. ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు. ఎటువంటి కొడుకు, ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ అబలలా రవీనులలరా మన యశోద చిన్న మగవానికనన్నట. ఆ పద్యంలో అందం చూడండి, పలికెటిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. చిన్ని మగవానికనట ఏమిటండి, చిన్ని మగవాణ్ణి కనపోతే పెద్ద మగాణ్ణి కంటారేంటి అసలు ఎక్కడైనా. అంటే వాళ్ళకి అసలు తలగడుక్కుంటే కాళ్ళు గడుక్కోవడం, కాళ్ళు గడుక్కుంటే తలగడుక్కోవడం తెలియదు వాళ్ళకి. అంత అమాయకత్వం ఆ గొల్లలకి. అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు. అందుకని మన యశోద చిన్న మగవానికనట చూచివత్తమ మసుదతులారా అని అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి లైవ్ టెలికాస్ట్ ఒకటి ఇచ్చారండి. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్నటువంటి గృహానికి వెళ్ళారట. ప్రసూతి గృహంలోకి మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళతారు. అందుకని ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఎంత తొందరతో వెళ్ళారంటేట, మనం తొందరగా వెళ్ళి చూడాలి. కొడుకు పుట్టేట యశోదకి అని పరుగు పరుగున వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి వేడుకతోడ క్రమ్మడులు వీడ కుచోపరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ వినోదనంబాడ పటాంచలంబులసియాడగ చేరి యశోద ఇంటికి జేడియలేగి చూచిరొగ జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని. ఎంత గబగబా పరిగెత్తారంటేట వాళ్ళు. గబగబా ప్రసూతి గృహానికి వెళ్ళడంలో వాళ్ళు వేసుకున్నటువంటి కొప్పులు ఊడిపోయేట, వాళ్ళు వేసుకున్న హారాలు ముడులు పడిపోయి ఇటు అటు చిందరవందరైపోయేట. వాళ్ళందరూ బయటికి వచ్చి నిలబడి లోపల ఉన్న పిల్లాన్ని చూసి వచ్చారు. వీళ్ళకి ఆ కొడుకు పుట్టింది, యశోదకు పుట్టాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి, ఆనందం. ఏతించి చూచిచ్చి లగ్గుచు నేతుల పెరుగులను పాల నీళ్లను విన్నన్ ప్రీతి వసంతములాడిరి ఏతరుల ఈ సరస భాషల సగంగొల్లల్. ఆ పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారట, నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, వెన్నముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట, వసంతాలు ఆడేసుకున్నారట. ఎందుకంటే మన నందప్రభువుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికి వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట. భయ్య అంత బాగున్నాడే పిల్లాడు, యశోద పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను, బుజ్జి బుజ్జి పాదాలు, ఇంతంత పాదాలు, నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు, అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి, పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి, ఇంటింటి వేళ్ళు చిన్ని చిన్ని వేళ్ళు, ఆ చిన్ని వేళ్ళు ఇలా ముట్టుకుంటూ ఉంటే ఆ బొట్టన వేళ్ళు, దాని మీద మళ్ళీ ఇంత తెల్ల తెల్లటి గోళ్ళు, పక్కన ఇంత చిన్న పిక్క, ఓ ఇంత కాలు, ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలివాళ్ల మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు, ఇంతంత తొడలు, వాటి మీద ఇలా మూడేమో గీతలు, ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ, సన్నటి నడుము, బుజ్జి బొజ్జ, మనం పెట్టుకున్న వెన్నముద్దలా ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ యశోద పాలు తాగి. బుజ్జి ఇంటి చిన్ని నాభి, ఆ నాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నమంతా తిన్నాడు. అంత చిన్న పిల్లాడికి వక్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది, చక్కటి కంఠం, దాని మీద మూడు గీతలు, బుజ్జి గడ్డం, ఎర్రటి పెదువులు, బోసి నవ్వు, చిన్ని ముక్కు, చిన్ని చిన్ని కన్నాలు, తామర రేకుల్లాంటి కళ్ళు, యశోద కళ్ళే పోలికొచ్చేసాయి, ఆ చక్కటి నుదురు, గిరజాల గిరజాల జుత్తు నందప్రభువులాగా, ఆ చేతులు ఎర్రటి అరిచేతులు. ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం. నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా, ఎప్పుడు పెరుగుతాడా, ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది. భయ్యేమి వీపో నూగుతోటి అని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకొని వసంతాలు ఆడేసుకుని పరవశించిపోతున్నారట. ఈ నందప్రభువు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి, ఓహో నాకు కదా ఇలాంటి కొడుకు పుట్టాడు, ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి. మానసిక దర్శనం అంటే అంతేనండి, బాలకృష్ణ దర్శనం కాదా. యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో నేను అలాంటి కళ్ళతో చూడగలను పోతన గారిని ఎదురు పెట్టుకుంటే. కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు. పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు, గోవులు దానమిచ్చాడు, గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానమిచ్చాడు. ఈ పిల్లవాడి జాతకర్మ చూడు, ఒక్కసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు. ఈ ఆభీర కుమారుడు వీరుండై శ్రీయుతుడై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. ఆ పిల్లవాడి జాతకం చూసి ఆ భయ్యేం పిల్లాడయానందుడు అని కడుపు నిండిపోయిందయా. నిజంగా లేక లేక పుట్టినందుకు ఈ పిల్లవాడు, ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై, అసలు లక్ష్మి వీడిదేనయ్యా, అంత ఐశ్వర్యం అనుకో. శ్రీయుతుడై వీరవైరి జోదయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు, దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతాడు, పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్, ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. దుందుభులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతించ భద్రకాహలరవముల్. నందుడి యొక్క కోటలోంచి దుందుభులు మోగేట, ఆ లోపల ఉన్న పిల్లవాడు క్షేమమే భద్రమే అని తెలియడం కోసమని చెప్పి లోపల నుంచి పెద్ద పెద్ద ఘమరుకలు మోగించారట. బయటంతా బ్రాహ్మణులు గొల్లపడుచులు అందరూ నిలబడిపోయి వసంతాలు ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఇంత ఆడుకుంటుంటే అసలు సంతోషమంతా ఎవరిదోట తెలుసా అండి, క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. చిన్ని చిన్ని దూడలు. ఆ కృష్ణుడు మేము ఒక్కసారే పుట్టాం, మేము రెండు రోజుల ముందు పెట్టాం, మేము కృష్ణుడి కన్నా పెద్ద. మా అదృష్టం ఏమిటో తెలుసా, రేపటి నుంచి మేము పరిగెడుతుంటాం. మేము పరిగెడుతుంటే వెనకాతల కొమ్ము బూర పట్టుకుని మహర్షులు దర్శనం చెయ్యనటువంటి పాదపద్మములు ఉన్నటువంటి మహాపురుషుడు ఆయన మా వెనకాల పరిగెడుతుంటాడు. ట్రర్ అంటూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. ఆయన బూర ఊత్తాడు, ఆయన వేణువు ఊత్తాడు, మేమందరం వచ్చి ఆయన చుట్టూ నించుంటాం. ఆయన మా వీపుల మీద తన చెయ్యి వేసి సేద తీరుస్తాడు. ఆయన మా పాలు పితుకుతాడు. మేము పరిగెడుతుంటే మా డెక్కల నుంచి గోధూళి రీగుతుంది. ఆయన చెమట పట్ట ఆయన ఒళ్ళంతా మా కాళ్ళ మట్టి అంటుకుంటుంది. ఆయన ఆవులతో ఆడుకుంటాడు, మేము ఆయనతో ఆడుకుంటాం. మాకు గడ్డి పెడతాడు. మా అంత అదృష్టవంతులు ఎవరు, ఈ బ్రహ్మాండంలో ఎవరున్నారు అని క్రెళ్ళురికి మసలిలే ఎగలు. అసలే ఆవు దూడకు అలర ఎక్కువ, నాలుగు కాళ్ళు ఎత్తి ఎగురుతుంటుంది అది. అలా ఎగిరెగిరి ఆడుతున్నట్టు దూడలన్నీ అక్కడ నందవ్రజంలో. మల్లడిగొని రంకెలిదియ మరద వృషభం బుల్, ఆబోతులకి ఎద్దులకి ఆనందం వచ్చేసిందట. ఇంకా రేపటి నుంచి చూడండి, మాకు గడ్డి పెట్టి కుడితి పెట్టి మా గంగడోలు చిన్ని కృష్ణయ్య వచ్చి పట్టు పంచె కట్టుకుని వేణువిలా దోపుకుని కొమ్ము బూర ఇలా శంఖలో పెట్టుకుని మాకు కుడితి పెట్టి తాగండి అని మా గంగడోలు ఇలా రాస్తుంటే, మేము గుటకలేస్తూ ఉంటే లక్ష్మీదేవి మీద పడినప్పుడు పొంగిపోయే చెయ్య ఏదుందో ఆ నూత్న మర్యాదంచెందు కరంబు మా కంఠాన్ని రాస్తుంది, మా వీపు నిమురుతుంది, మా డొక్కల్ని గడ్డితో తుడుస్తుంది. మేమెంత అదృష్టవంతులం, మాకు బండి పైకెత్తి మా మెడ మీద ఆయన కాడి పెడతాడు, మమ్మల్ని తోలుతాడు. ఆయన తోలుతుంటే మేము నడుస్తుంటాం, ఆయన్ని మేము వహిస్తాం. మా బళ్ళు ఎక్కుతాడు, మాతో తిరుగుతాడు, రోజంతా మాతో గడుపుతాడు. రాత్రి తెచ్చి మమ్మల్ని కట్టుకొయ్యలకి కడతాడు. ఆ కృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి మాకు గడ్డేస్తుంటే సంతోషంతో మేము అని నాకేస్తాం. మీరు నాగ్గలరా కృష్ణుని అలాగా, మాకుంది అదృష్టం అని మల్లడిగొని రంకె నిర్యమద వృషభం బుల్. ఆ పెద్ద పెద్ద ఎత్తులు ఎద్దులు ఆకాశం వంక చూసి అంబా అని పెద్ద అరుపులు అరిచాయిట. ఆవులు అన్నాయిట, ఏం పెద్ద మీ ఇద్దరికేనేంటి గొప్ప, పుట్టిన పిల్లాడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరికేటట్టుగా మేం చూడండి ఎలా ఇస్తామో ఇవాళ నుంచి పాలని. పెళ్ళున్న మొదుగుల్ల పొదుగుల్ల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. షేరు పాలు ఇచ్చావు, రెండు షేర్ల పాలు ఇచ్చేసిందిట, అన్ని పాలు ఆవులు ఇచ్చేసాయిట. ఇంత పొంగిపోతున్నారట అందరూ. ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గోపాలకులు. వాళ్ళకి కొంచెం డాబ్ ఉంటుంది, నందప్రభువు దగ్గరికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి మీకు కొడుకు పుట్టేటని. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్ళరు. అందుకని కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా గోపకు లేతించి మంచి పదార్థములు కొనుచు మధవు చూడన్. ఆ వెళ్ళినప్పుడు కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ పట్టుకొచ్చేవాడు ఓడు, కానుకలు పట్టుకొచ్చేవాడు ఓడు, పళ్ళు పట్టుకొచ్చేవాడు ఒకడు. కంచుకములు తలకట్లును ప్రభు ఇంటికి ఎత్తున్నారు కదా మరి, అందుకని మంచి డాబుగా తలకాయలకి మంచి పాగాలు చుట్టారట, మంచి కంచుకాలు వేసుకున్నారట, మంచి మంచి ఆభరణాలు వేసుకున్నారట, ఉన్న వాటిల్లో పెద్దంచు పట్టుపంచెలు కట్టుకున్నారట. కట్టుకుని వీళ్ళందరూ కలిసి బయలుదేరి నందప్రభువు దగ్గరికి వెళ్ళారట. నందవ్రజం అంతా అక్కడే ఉంది. ఎంత సంతోషమో చూడండి వాళ్ళది. ఇంతలోకి కొడుకు పుట్టాడని ఆనందం. అన్నిటికన్నా చాలా చేతకాని విషయం ఏమిటో తెలుసా అండి, అమెరికాలో ఉన్న అమ్మని పిలిపించుకుంటారు. ఎందుకు, పుట్టిన పిల్లాడికి నీళ్ళు వేయడానికి ముందు, అసలు నీళ్ళు వేయడమే రాదు అమ్మకే వచ్చది. అందుకని ఇప్పుడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మకి నీళ్లు పోయాలి. ఎవరు పోస్తారు, అందరికన్నా ముసలి వాళ్ళు, కడుపు చల ఉన్న వాళ్ళు, చిత్రం ఏమిటో తెలుసా అండి, గొప్ప కానుక వాళ్ళే ఇస్తారు. ఎంత కోటీశ్వరుడు అని ఇవ్వండి, మనవడు పుట్టాడు అనుకోండి, అమ్మా ఆ వెనక సందు ఆ ముందు సందులో ఫలానా తల్లి ఉంది, 16 మంది పిల్లలు పుట్టారు ఆవిడికి, ఆవిడికి గర్భశోకం తెలియదు, 16 మంది పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు, 16 మందిని పెంచి పెద్ద చేసి వాళ్ళందరూ మహాపండితులయి ఉంటే చక్కగా సంసారాలు చేసుకుంటే 3 తరాలు చూసింది, ఎన్ని పురుళ్ళు పోసిందో. ఆవిడ కట్టి విప్పిన బట్టోటి పట్టండే అని పంపిస్తారు. ఆయన కోటీశ్వరుడు అయినా సరే ఆవిడ కట్టి వదిలేసిన ఓ చింకి చీర ఆవిడ ఇస్తుంది. ఇస్తే చీర తెచ్చి ముందు పిల్లాడి కింద వేస్తారు. ఎందుకని, అది రక్ష, ఆ కడుపు చలవ తగులుతుంది పిల్లాడికని. అలా వాళ్ళని పిలిచి పెద్దవాళ్ళని, అమ్మ మీరు నీళ్లు పోయండి అమ్మా ఈ పిల్లాడికి అన్నారు. అదో గమ్మత్తు, ఆ నీళ్లు పోయడం అంటే మాటలు కాదు, దానికి చాలా అనుభవం ఉండాలి. అందులో మనవడికి నీళ్లు వస్తుంటే ఎంత టీవీ ఎంత దర్పం ఉన్న తాతగారైనా ఒకసారి ఇల్లు చూసి పొంగిపోతాడు. ఆడవాళ్ళు కాళ్ళు దాపుకొని, అంటే నేను కృష్ణ పరమాత్మని చూసి పొంగిపోతున్నాను అందుకు చెప్తున్నాను, ఆ తొడల మీద పడుకోబెట్టుకుని ఆ నీళ్లు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టి తలమించి నీళ్లు పోస్తుంటే ఈ కింద నీళ్లు తగలకుండా ఉంటే వాడు గుటుక్కుని మింగేస్తాడేమో అని అమ్మకి భయం. అమ్మ మెల్లిగా పోయివే, అమ్మ మెల్లిగా పోయివే అంటుంటుంది ఈ పిల్ల. అబ్బా తెలుసులేవే, నీకు నేనే నీళ్లు పోసాను అంటుంటుంది అమ్మ. అలా నీళ్లు పోస్తుంటే ఆ పిల్లాడికి జాగ్రత్తగా పుసులు తీసేసి నాయనమ్మో అమ్మమ్మో తిరిపెట్టి ఆ చెవులో ఇలా ఇలా తిప్పి తడి కూడా తీసేసి వాడికి ఒంటి నిండా సాంబ్రాణి వేసేసి తెచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తే ఇంట్లోటి నీళ్లు స్నానం చేసినందుకు అలసిపోయేవాడు అలా పడుకుంటాడు. పడుకుంటే అప్పుడు తండ్రి వచ్చి చూసుకుని నా కొడుకుని పొంగిపోతాడు. అలా కృష్ణ పరమాత్మ కూడా నీళ్లు పోయడానికి ఆడవాళ్ళని తీసుకొచ్చారట, పెద్దవాళ్ళని తీసుకొస్తే ఆయన అంటారు, పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిర ఈ విధలెల్లా. ఆ వృద్ధులైన స్త్రీలందరూ ఆయన ముందు ఒళ్ళోకి వచ్చోపెట్టుకుని వాడికి ఇంకా ఇలా మెడ నిలబెట్టడం రాదు, అందుకని ఇలా ఇలా పడిపోతుంటుంది ఆ తల. జాగ్రత్తగా ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టి గుండెల మీద పెట్టుకుని ఆ పిల్లాన్ని అలా పట్టుకోవడం వాళ్ళకే వస్తుంది, మనకి రాదు మగవాళ్ళకి. కూర్చోపెట్టుకుని వాడికి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి ఒళ్ళంతా నూనె రాసి రేపొద్దున్న చర్మం అంతా చలికాలం వస్తే చర్మం అంతా ఎండిపోయినట్టు అయిపోతుందే, పిల్లాడికి నూనె బాగా రాయాలి అని చెప్పి ఒళ్ళంతా నూనె రాసేసి సూక్ష్మక్రిములు పట్టకుండా చర్మం పాడవకుండా పసుపు రాసేసి బోరు కాడించి వాడికి పైనుంచి నీళ్లు పోసి హరిరక్ష పొమ్మటంచు, ఎవడికి హరిరక్ష, హరికి, జలములు ఒక కన్ని చుట్టి రాచల్లి దీవించి కసిని నీళ్లు చేతిలో పట్టుకుని శ్రీరామరక్ష, 1000 ఏళ్ళ ఆయుష్, 1000 ఏళ్ళ ఐదోతనం, 3 పుట్ల మనవలు, 6 పుట్ల మునిమనవలు, 8 పుట్ల ఇనుమనవలు, అప్పటి వరకు నేను బతికుండి నీ పిల్లలందరినీ చూసి మీ మనవలు మునిమనవలు వీళ్ళ పెళ్ళిళ్ళన్నింటికీ నేను వచ్చి భోజనం చేసుకుని తిని వాళ్ళందరికీ నీళ్లు పోయేద్దే అమ్మా నేను అని వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు. పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో చూడండి. అందుకని బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిరయ్యు విధలెల్లా. పాటలు పాడేస్తా ఆయన మీద ఇన్ని పాటలు పాడితే ఆయనకి నీళ్లు పోస్తుంటే పోతనగారు అంటారు, పాపం వీళ్ళకి తెలియదు చూడు ఎలా చేయించుకుంటున్నాడో ఏమీ తెలియని వాళ్ళగా, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాషించడు యాపలు తోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు చలగుచుతడియం. ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయం చేసయ్యాలనుకున్నప్పుడు నీళ్లల్లో ముంచేసి తాను మాత్రం ఒక మర్రాకు మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్ర సాయి, ఏమీ తెలియని వాళ్ళ ఈ వృద్ధ గోపకాంతల యొక్క తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అంటే అందరూ అయ్యో అయ్యో అమ్మ ఏమైనా అవుతుందేమో అని యశోద కంగారు పడుతుంటే లోపల నవ్వుకుంటూ ఎలా పడుకున్నాడో చూడు దొంగ కృష్ణుడు. అన్నమాచార్యులు వారైతే అన్నారు, సతులు నీ సతులు దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిటారాడరా మోహనాకారా అని. అంటే మూర్తి గారు నాకు పాడడం రాదు అయినా ఆనందంలో పాడేస్తున్నాను అన్నమాట. సరే అందుచేత వీళ్ళందరూ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అంత పొంగిపోతున్నారు. పొంగిపోయి ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఓ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. వాడికి ఒళ్ళంతా సాంబ్రాణి వేసేశారు. వేసేసి ఊపుతున్నారు అందరూ కలిసి, ఓ పట్టణం ఊపుతారా పసిపిల్లలు పుడితే ఇంతలో ఎవరో అమలక్కు వస్తుంది. వాడికి నిద్ర పట్టే వాళ్ళకి ఇలా తీసి ఆ చో వాళ్ళ నాన్నపోలికేనే ఆ గిరజాలు దుత్తు వాడును అంటుంది. అనేటప్పటికీ ఒక ఆవిడ అంటుంది, ఏమీ లేదు అంతా మా అమ్మాయి పోలికే అంటుంది. ఆ కూతుర్ని వెనకేసుకు రాకో మా అబ్బాయి పోలికే అని ఒక ఆవిడ అంటుంది. వీళ్ళ అరుపులకి వీళ్ళ నవ్వులకి వాడికి తెలివచ్చేస్తుంది. మళ్ళీ వాడు మళ్ళీ ఇలా పత్తికాయిలా గుడ్లిప్పుతాడు. పడుకోనివ్వండమ్మా అంటుంది ఆ తల్లి వచ్చి, పాప ఆవిడ ప్రేమ. మళ్ళీ ఆ ఉయ్యాల ఊపుతుంటారు. జోజో కమలదలేచ్చన్న జోజో మృగ రాజ మజ్జ జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. ఆ పిల్లవాడిని ఉయ్యాల లూపుతున్నారట. జోజో కమలదలేచ్చన తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడా, జోజో కమలదలేచ్చన్న జోజో మృగ రాజ మధ్య సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడా, జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ. మీకు అనుమానం రావచ్చు అదేమిటండి, పేరు పెట్టలేదు కదా ఎలా పిలిచారు కృష్ణుడని. కృష్ణ శబ్దం నిరతిశయ ఆనంద స్వరూపము, ఆయన్ని చూసేటప్పటికీ వాళ్ళకి ఆనందం వచ్చింది. అందుకే అమ్మవారికి కూడా కృష్ణ అని పేరు. జోజో కమలదలేచ్చన్న జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. ఆ పిల్లవాడిని ఓహో ఉయ్యాలలు ఊపేస్తున్నారట. ఊపేస్తుంటే ఆయన మాత్రం ఎంతసేపు ఊపినా ఏడింటికి నీళ్లు పోసి పడుకోబెట్టినా చలికాలం పొగమంచని చెప్పి సూర్యుడు వచ్చిన తర్వాత వేడి నీళ్లు పోసి సాంబ్రానేసి ఓ పట్టుపంచ కట్టి చక్కగా పడుకోబెడితే అన్నీ వింటాడు, అన్ని పాటలు వింటాడు, అన్నీ చేస్తాడు. అమ్మయ్య నిద్రపోయాడేమో అని ఇలా ఉయ్యాలా తీసి చూసేటప్పటికి బోసినవు నవ్వి గుడ్లు తెరిచి ఉంచుతున్నాడు. ఏంట్రా ఈ పిల్లాడు నిద్రపోడేమిట్రా అని తల్లిదండ్రులకు అదో పెద్ద బెంగ మీరు యూజువల్గా ఒక కంప్లైంట్ వింటుంటారు. మా అమ్మాయి కొద్దిగా పాడైపోయిందండి, వాడు ఏమిటో రాత్రిళ్ళు లేచి ఆడుకుంటాడండి అంటారు తల్లి. ఎంత చిత్రంగా ఉంటాయో ఆ కంప్లైంట్లు పిల్లల గురించి. వాడు రాత్రిళ్ళు ఆడడం ఓ పెద్ద కంప్లైంట్, ఎందుకంటే వాడు ఆడుతాడు వీళ్ళు నిద్రపోయారనుకోండి వాడు స్విచ్ బోర్డులో వేలెడతాడు. అందుకని వాడిని అలా కాపలా కాయాల్సిందే. అంత నిజంగా తల్లి ప్రేమ లేకపోతే ఎక్కడ పెరుగుతారండి పిల్లలు. నిద్ర కూడా మానేసి ఆ పిల్లల్ని కాపాడుకుని ఈయన ఎక్కడ లేచి అరుస్తాడో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఏమిటో వాడే వాడు వాడి ఆల్రెడీ నువ్వు బాగానే ఉంది నీ ఆటలో నిద్రపుచ్చాడు నిద్రపుచ్చంటే ఇప్పుడు చేతిలో ఉందా పాపం ఏ హాల్లోకో వెళ్ళి వాడిని పడుకోరా నానా అని వాడితో అసలు నోట మాట రాని వాళ్ళండి. ఆ చంటి పిల్లాన్ని చూసుకుని బజ్జున్నావా నువ్వు నీ పళ్ళు నీ బుగ్గలు బబ్బవచ్చు కదా ఎన్ని చెప్పేస్తారో కథలు కథలు సీరియల్స్ వాడికి చెప్పేస్తారు. వాడికి ఏమీ తెలియవాడు అమ్మ వంక చూసో వెరినవు నవ్వుతుంటాడు అంతే. వాళ్ళు పొంగిపోయి చెప్పేస్తారు. ఏమి అనుబంధం అండి పిల్లాడికి అమ్మకి సృష్టిలో. అలా తీసుకొచ్చి ఆ పిల్లాన్ని ఊపితే ఎంతకీ నిద్రపోడు, ఏమిటి నిద్రపోడు, ఎంత జో కొట్టినా నిద్రపోడు అనుకుని అందరూ రాను జో కడితే నిద్రపోతాడమ్మా అని ఓ జో 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 అచ్యుతానంద జో జో ముకుందా అంటుండడం కొడుతుండడం. ఆయన వీపు మండిపోతోంది. ఇలా దెబ్బలు తినడం ఎప్పుడూ లేదు, కూర్మావతారంలోనైనా దురద తీరలేదు, కానీ ఇదెక్కడి గొడవరా ఇలా కొట్టేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు వీళ్ళు, ఏమిటి అసలు ఈ జో జో అన్న మాటకు అర్థం ఏమిటని ఆలోచించాట. అప్పుడు ఒక్కసారి ఇదేదో వెంకటాచలంలో చేస్తుంటారో అని అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. అన్నమాచార్యులు వారు గుర్తొచ్చారు. ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపేవాడు మహానుభావుడు జో అచ్యుతానంద జో జోముకుంద అని. అందుకని నన్ను నిద్రబొమ్మ అంటున్నారులా ఉంది, నాకేమో నిద్ర తెలియదు. లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురన్ గైకొనులీల ఊరకుండె కన్ను తెరవకయున్. ఓహో ఈ లోకంలో అలవాటు ఉంది నిద్రపోతారు. నిద్రపోతున్న వాణ్ణి కూడా రక్షించడానికి కళ్ళు తెరుచుకుని ఉండడం నాకు అలవాటు. కళ్ళు మూసుకుంటే నిద్రపోయాడు అనుకుంటారు ఈ లోకంలో. అమ్మయ్యో ఈ వీపు మంట తగ్గాలంటే కనురెప్పలు మూసేస్తానని నిద్రపోయిన వాడిలా ఇలా కనురెప్పలు వేసేసేట. అమ్మయ్య స్వామి పడుకున్నారనుకుని ఆ ఉయ్యాలా అక్కడ అలా ఉంచి పడుకున్నాడమ్మా నీ పిల్లాడు. అయ్య బాబోయ్ ఇంత ఊపితే కానీ పడుకోడేమిటమ్మా అని పాపం ఆ యశోదని దిప్పి ఆవిడ పొంగిపోయి నా కొడుకు కదా ఏడవకుండా అలా ఆడుకుంటుంటాడు అని జాగ్రత్తగా పిల్లాడు నిద్రపోయాడో లేదో మళ్ళీ వాడు ఏడవకుండా తలవేపు ఉన్న ఉయ్యాలా గుడ్డ మెల్లిగా ఇలా తీసి దొంగలా చూస్తారు. వాడు ఇలా కళ్ళు విప్పుతాడు, హడిలిపోతారు ఇదేమిటని. వాడు విప్పకుండా అలాగే పడుకున్నాడు ఆవిరి బొట్టుతోటి. ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయనకి నిద్ర అలవాటు లేదు. హరివరాసనం అనేటప్పటికీ పడుకున్న అయ్యప్ప స్వామి పడుకున్నారని తలుపు లేచినట్టు. కాబట్టి పడుకున్నారు కదా స్వామి, ఇంకెందుకు, రేపు చెప్పుకుందాం మిగిలిన కథ. కాబట్టి ఇవాళ స్వామి నామం ఒక్కసారి మనందరం సంతోషంగా స్వామి నామాన్ని ఆవిష్కరిద్దాం. విరజాతీర్థస గోవింద కాంచనాంబరధర గోవింద కరుణాసాగర గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద మచ్చకూర్మా గోవింద నందనందన గోవింద నవనీత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద గోపీజనలొల గోవింద గోవర్ధనోద్ధార గోవింద అనాథరక్షక గోవింద ఆ పద్బాంధవ గోవింద. ఏంటంటే దశమి ఏకాదశుల సంగమం, కృష్ణ జననం విన్నారు. ఇంకిక్కడి నుంచి దశమస్కంధం ఉర్రూ తలుపుతుంది. కృష్ణ జననం జరిగింది కాబట్టి దశమస్కంధం వినడమే జీవితంలో మహత్తరమైనటువంటి విషయం. శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.